పరిశుద్ధుల గుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. దయామేడవైన తండ్రి, కృపగలిగిన దేవ, ఈ ఉదయకాల ముందు మీ పరిశుద్ధమైనటువంటి సాన్నిధ్యమునకు మేము వచ్చి ఉన్నాము. మీ మాటలను వినవలనని, మీ వాక్యములో ఉన్నటువంటి లోతైనటువంటి అంశములను గ్రహించవలనని మీ పాదముల యొద్ద మేము కూర్చొని ఉంటుండగా హృదయములో ఉన్నటువంటి ఆ యొక్క ఆకలిని మీరు తీర్చవలనని ప్రభువ మేము బ్రతిములు అడుగుచున్నాము. మా హృదయాంతరంగములను ఎరిగిన దేవుడవు కనుక మా అవసరతలను ఎరిగినటువంటి తండ్రిగా మాకు కావలసినటువంటి ఉన్నతమైనటువంటి అంశములను, మేలుకరమైనటువంటి అంశములను మాకు అనుగ్రహించేటువంటి దేవుడవు గాని ఉన్నావు గనుక ప్రభు నీ సన్నిధిలోనికి మేము వచ్చుచున్నాము. నీ సన్నిధిలో మా భారములన్నీ విడిచిపెట్టి మేము తెప్పరిల్లవలనని ప్రభు ఆశించుచుండగా మాకు కావలసినటువంటి సహాయమును దయచేయండి. క్రీస్తు నామందు వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు చెప్పబడినటువంటి ఈ యొక్క వాక్యము మొదటి తెసలోనికయులకు రాసినటువంటి గ్రంథము 4:7 చెప్పబడి ఉన్నది. అక్కడ పరిశుద్ధుల గుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు అని వ్రాయబడి ఉన్నది. ఈ చెప్పబడినటువంటి వాక్యమును పరిశుద్ధుడైనటువంటి పౌలు తెసలోనికయులకు వ్రాస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. ఈ పత్రికను పౌలు వ్రాస్తున్నప్పుడు తెసలోనికయ సంఘం ఏర్పడి దాదాపు 2-3 గడిచి ఉండి ఉంటుంది. ఇప్పుడు ఈ నూతనంగా ఏర్పడినటువంటి ఈ యొక్క సంఘములో వారికి అనేకమైనటువంటి అనుమానాలు అనేటువంటివి ఉండటము సహజమైనటువంటివి. అదే విధముగా తొలి దినాల్లో ఉండేటువంటి ఆ స్థిరత్వము లేనటువంటి పరిస్థితి ఆ సంఘములో ఉండి ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని పరిశుద్ధుడైనటువంటి పౌలు అనేకమైనటువంటి అంశములను గురించి ఇక్కడ ప్రస్తావిస్తున్నట్లుగా మనం ఈ యొక్క పత్రికను చదివినట్లయితే అర్థమవుతూ ఉంటుంది. వీటిలో మొట్టమొదటిది విశ్వాసంలో బలాభివృద్ధికి సంబంధించినటువంటి అంశములు కొన్ని ఉన్నట్లయితే, కొన్ని ప్రభు యొక్క క్రీస్తు యొక్క రెండవ రాకడకు సంబంధించి వారిలో ఉన్నటువంటి అనుమానాలకు సంబంధించినటువంటి అంశములు కొన్ని ఉన్నాయి. ఈ రకంగా వారి యొక్క హృదయములను తెప్పరిల్ల చేయునట్లుగా, వారిని ఉత్తేజపరచి ఉత్సాహపరచి క్రీస్తులో కొనసాగునట్లు చేయునట్లుగా పరిశుద్ధుడైనటువంటి పౌలు వారిని హెచ్చరిస్తూ వారికి కావలసినటువంటి సందేశములను ఈ యొక్క పత్రిక ద్వారా వ్రాస్తూ తెలియజేస్తున్నట్లుగా మనం చూడవచ్చు. ఈ సందర్భంగా పరిశుద్ధుడైనటువంటి పౌలు వ్రాసినటువంటి ఈ యొక్క వచనములు మనం గమనించినట్లయితే పరిశుద్ధులు అగుటకు అనేటువంటి మాటను వాడాడు. అదే విధంగా అపవిత్రులుగా ఉండుటకు అనే మాటను వాడాడు. ఈ రెండింటిని మనం చూసినప్పుడు పరిశుద్ధులుగా అగుటకు దేవుడు మనలను పిలిచి ఉన్నాడు. అంటే మనమంతా అపవిత్రులమే, అయితే దేవుడు ఎందుకని పిలిచి ఉన్నాడంటే మనం పరిశుద్ధులుగా అగుటకు పిలిచి ఉన్నాడు ఆయన. అంటే ఆయన అపవిత్రులుగా ఉన్నటువంటి మనలను పరిశుద్ధులుగా చేసి, పరిశుద్ధులుగా తీర్చి, పరిశుద్ధులుగా కొనసాగు నిమిత్తము మనలను పిలిచి ఉన్నాడు అని సెలవిస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తూ ఉన్నదంటే, నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు, ప్రజలందరూ కూడాను పాపం చేసి దేవుడిచ్చేటువంటి ఆ యొక్క కృపను పొందలేని విధముగా ఆయన నుండి దూరంగా తొలగిపోయి ఉన్నారని సెలవిస్తూ ఉన్నది. అయితే మనంతటా మనము పరిశుద్ధులముగా మనలను చేసుకొనలేము. దీనికి భూమి అంతటా మనం వెతికినప్పటికీ సొల్యూషన్ అనేటువంటిది ఏదో లేదు. కాబట్టి దేవుడే తన కుమారుని ఈ లోకానికి పంపి మానవ రూపంలో మన అందరి తప్పిదముల నిమిత్తమై ప్రాయశ్చిత్తముగా ఆయన అంగీకరించగలిగినటువంటి ఆ నిర్దోషమైనటువంటి బలియాగముగా క్రీస్తును అర్పించి ఆ యొక్క రక్తమునందు నిలిచున్న వారికి, విశ్వసించినటువంటి వారికి ఆయన నీతిమంతులగుటకు అధికారమును అనుగ్రహించాడు. కాబట్టి నీవు నీతిమంతుడుగా తీర్చబడవలను అని అన్నట్లయితే ఒకే ఒక మార్గమును దేవుడు నియమించి ఉన్నాడు. ఆ ఒక్క మార్గము తప్ప మరి ఒక మార్గం అనేటువంటిది లేదు. ఈ లోక రీతిగా మనం చూసినట్లయితే ఎన్నో సిద్ధాంతాలు అనేటువంటివి ఉన్నాయి, ఎన్నో రకాలైనటువంటి ఫిలాసఫీస్ అనేటువంటివి ఈ లోకంలో ఉన్నాయి. కొందరు నిత్య జీవితమును పొందాలనంటే, పరిశుద్ధులము కావాలనంటే మనము ఈ రకంగా చేయాలి, ఆ రకంగా చేయాలి, ఈ సిద్ధాంతమునందు మనము నమ్మకం ఉంచాలి, ఇదిగో ఈ మతమునందు మనము నమ్మిక ఉంచాలి, విశ్వసించాలి అని ఈ రకంగా చెప్పేటువంటి ఎన్నో రకములైనటువంటి సిద్ధాంతములు ఈ లోకంలో మనకి ఉంటూ ఉన్నాయి. వీటన్నిటిని మనం పరిశీలించినప్పుడు కొన్ని అసలు బేస్లెస్ అనేటువంటి విషయం మనకు స్వభావ సిద్ధంగానే తెలుస్తూ ఉంటుంది. మనలను రక్షించేటువంటి దేవుళ్ళు అనబడేటువంటి వారు వారే మనం చేసినటువంటి తప్పిదములకు మించినటువంటి తప్పిదములను వారు చేసినట్లయితే, మనకున్నటువంటి బలహీనతలే వారికి ఉన్నట్లయితే, వారు దేవుళ్ళు కాలేరు, మనలను ఏమాత్రమును రక్షించనేరరు. ఇది స్వభావ సిద్ధంగా మనకందరికీ తెలిసేటువంటిదే. ఈ లోకంలో మనం కొన్ని మత గ్రంథాలను చదివినప్పుడు, ఆ మత సిద్ధాంతములను గురించి మనము ఆలోచన చేసినప్పుడు అవి కేవలము కల్పితమైనటువంటిది మనకు స్వభావరీతిగానే తెలుస్తూ ఉంటుంది. వాటికి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి చరిత్ర ఆధారాలు కానీ, పురావస్తు ఆధారాలు కానీ ఇలాంటివి ఏమీ కూడా ఉండవు. పైగా వాటిలో చెప్పబడినటువంటి మనము పవిత్రులము కాగలుగునటువంటి ఆ యొక్క పద్ధతులు అనేటువంటివి మనము చూచినట్లయితే, మనలను పరిశుద్ధపరచునై ఉన్నటువంటి ఆ దేవుళ్ళు అనబడేటువంటి వారే మనలను మించినటువంటి క్రిమినల్స్ను మించినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పనులు చేసినట్లుగా ఆ గ్రంథాల్లోనే వ్రాయబడి ఉన్నవి. అలాంటప్పుడు అలాంటి వారు మనలను ఏ విధముగా నిర్దోషులనుగా తీర్చగలరు? ఇది కేవలము కల్పితమైనటువంటిదే అనేటువంటి విషయం మనకు బోధపడుతూ ఉంటుంది. ఇంకొన్ని మత గ్రంథాలున్నవి, ఇంకొన్ని శాస్త్రములున్నవి, ఇంకొన్ని రకాలైనటువంటి ఫిలాసఫీస్ ఉన్నవి. వీటిలో రకరకములైనటువంటి మార్గములు చెప్పబడుతూ ఉన్నాయి. కానీ వాటిని మనం చూసినప్పుడు అవి కూడాను సరైనటువంటివి కావని మనకు తెలుస్తున్నది. మనలను పరిశుద్ధముగా తీర్చిదిద్దగలిగినటువంటిది, మన యొక్క నేచర్ను మార్చగలిగినటువంటిది ఏదైతే ఉన్నదో సిద్ధాంతము, ఆ సిద్ధాంతమే కరెక్ట్. అదేవిధముగా మనలను నీతిమంతులుగా తీర్చిదిద్దలేనటువంటి ఏ సిద్ధాంతమైనప్పటికీ కూడా ఆ సిద్ధాంతం అనేటువంటిది సరైనటువంటిది కానేరదు. మనము దీనిని గమనించాలంటే, దీనిని గురించి మరి ఎక్కువగా తెలుసుకోవాలని అంటే, మనము లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దానిని పరీక్షించి చూసుకొనవచ్చును. అయితే మరి ఏ నామము వలనను మనకు విముక్తి అనేటువంటిది, పాప క్షమాపణ అనేటువంటిది, పాపము నుండి విడుదల పొందుట అనేటువంటిది మనకు ఈ లోకంలో కలుగదు. కేవలము క్రీస్తుకు సంబంధించినటువంటి ఈ యొక్క నామం వలన మాత్రమే మనకు విమోచన కలుగుతూ ఉంటుంది. ఈ యొక్క అనుభవమును ఈ లోకంలో పొందినటువంటి వారు అనేకమైనటువంటి వారు ఉంటున్నారు. ఇదే విధమైనటువంటి అనుభవమును ప్రతి ఒక్కరూ కూడా ఈ లోకంలో పొందాలని చెప్పి దేవుని యొక్క సంకల్పమై ఉన్నది. ఈ సంకల్పములో నీవు స్థిరుడిగా ఉండాలని అంటే, ఈ సంకల్పము చొప్పున నీవు కూడా విడుదల పొంది ప్రభువును అంగీకరించిన వాడవై ఆయనలో నిలిచి కొనసాగాలి అని అన్నప్పుడు నీవు ఒక విశ్వాస వీరుడిగా ముందుకు కొనసాగవలసి ఉంటుంది. పోరాటము చేసేటప్పుడు కొన్నిసార్లు నీది పైచేయిగా ఉండవచ్చు, కొన్నిసార్లు నువ్వు తక్కువలో ఓడిపోతున్నానేమో అనేటువంటి ఆ యొక్క భయాందోళనలో నీవు ఉండవచ్చు. అయితే నువ్వు చివరి వరకును పోరాడేటువంటి వాడివిగానే ఉండాలి. ఈ విశ్వాస జీవితంలో కూడా అదే రకమైన పోరాటం అనేటువంటిది నువ్వు చేయవలసి ఉంటుంది. చదువుబడినటువంటి వాక్యములో దేవుడు పరిశుద్ధులు అగుటకు పిలిచెను అని వ్రాయబడి ఉన్నది. మొదటిగా నీవు దేవుని వద్దకు వచ్చి పరిశుద్ధుడు అయినావా, ఆయన యొక్క సంకల్పము చొప్పున ఆయన నామందు నీవు విశ్వసించినటువంటి వాడవై ఆయన యందు నిలిచి కొనసాగేటువంటి వాడవుగా నీవు జీవించగలుగుతున్నావా అనేటువంటిది మొట్టమొదటి ప్రశ్న. చాలామంది క్రీస్తు యొక్క సిలువ యొద్దకు వచ్చినప్పుడు తమకున్నటువంటి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించేటువంటి విధముగా ఉండరు. సగం సగం మనసుతో వారు ప్రభువును వెంబడించాలని చూస్తూ ఉంటారు. వారికి ఉన్నటువంటి స్వార్థాన్ని ప్రభు యొద్ద విడిచిపెట్టేటువంటి విధముగా ఉండరు. అదే విధముగా తమకున్నటువంటి తప్పిదముల విషయమై హృదయాంతరంగములో లోతైనటువంటి పశ్చాత్తాపమును అందినటువంటి వారుగా వారు ఉండరు. ఇలాంటివి జరిగినట్లయితే నీ యొక్క విశ్వాస జీవితానికి వేసేటువంటి పునాది అనేటువంటిది గట్టిగా ఉండదు. ఈ పునాది ఎప్పుడైతే గట్టిగా లేదో నీవు పడిపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ప్రతి చిన్న గాలికి, ప్రతి చిన్న తుఫానుకు నీవు వర్షం వచ్చినా సరే కూలిపోయేటువంటి పరిస్థితిలో నీ యొక్క విశ్వాస గృహాన్ని కట్టుకునేటువంటి వాడుగా ఉంటావు. ఎందుకంటే నీకున్నటువంటి ఆ యొక్క గ్రహింపు గాని పశ్చాత్తాపము గాని సరైనటువంటి విధముగా జరగలేదు. చాలా కుటాల్లో కొంతమంది ప్రభువునందు విశ్వసించినటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే మీ చేతులను పైకెత్తండి అని చెప్తూ ఉంటారు. ఆ కూటములో చేతులను పైకెత్తినటువంటి వారు ఉంటుంటారు. ఆ కూటములో విన్నటువంటి వాక్యము ద్వారా వారు కొంత కదిలింపబడి కొంత గ్రహింపు పొందినటువంటి వారై కొంత పశ్చాత్తాపం కలిగితే కలిగి ఉండవచ్చును. దాని వలన వారు చేతులు పైకెత్తుతూ ఉంటారు. అయితే కొద్ది దినములలోనే వారు తమ పనిలోనికి తమ నిత్య జీవితంలోనికి వచ్చినప్పుడు ఆ యొక్క పరిపాటుల్లో పడిపోతూ ప్రభువును పూర్తిగా మర్చిపోయేటువంటి వారు వారి ముందున్నటువంటి ఆ యొక్క జీవితమునకును ఇప్పుడు వారు బ్రతికేటువంటి బ్రతుకునకును ఏ విధమైనటువంటి తేడా లేనటువంటి విధంగానే కొనసాగుతుంటారు. కాబట్టి వారిని చూచినటువంటి వారు వీరిలో ఏ విధమైనటువంటి మార్పు లేదు అని మాత్రమే చెప్పగలుగుతూ ఉంటారు. ఈ దినములలో ఎలా అయిపోయినదంటే ప్రభువును అంగీకరించటం అనేటువంటిది ఒక ప్రొసీజర్ లాగా అయిపోయింది. చాలా మంది ఇది ఒక ప్రొసీజర్ మాదిరిగా చేస్తూ ఉన్నారు. నేను కూటానికి వెళ్ళాను, అక్కడ నాకు గ్రహింపైనవి, ఆ విధంగా నేను ఇంటికి వచ్చి నా పాపాలని ఒక కాగితం మీద వ్రాసుకున్నాను, జ్ఞాపకం వచ్చినటువంటివి వీటిని నేను సరి చేసుకున్నాను, ఆ తర్వాత నా బైబిల్ను తెరచాను, ప్రభు నాతో ఈ వాక్యం ద్వారా మాట్లాడాడు అని ఈ విధముగా ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ లాగా వారు చెప్పడం అనేటువంటిది మనం చూస్తున్నాం. కొంతకాలం క్రితం నేను ఎవరిని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, ఇదిగోండి ఈ స్టాండర్డ్ ప్రొసీజర్ ఉన్నది కదా, ఈ ప్రొసీజర్ ప్రకారమే వీరు ఫాలో అవుతూ ఉంటారండి అని చెప్పారు. సరే, స్టాండర్డ్ ప్రొసీజర్ అనేటువంటిది ఉంటే నీకు ఉంచుకొనవచ్చు, కానీ అది ఏ విధంగా ఉండాలంటే నీ యొక్క హృదయంలో లోతైనటువంటి గ్రహింపును కలిగించేటువంటిదిగా పనిచేయవలసి ఉన్నది. అది లేకుండా నీవు ఏమి చేసినప్పటికీ పై పైన వేసేటువంటి ఫౌండేషన్ స్టోన్ గానే ఉంటుంది, కానీ లోతైనటువంటి ఫౌండేషన్ అది ఉండనేరదు. చాలా మంది ఈ దినాల్లో రకరకములైనటువంటి విధములుగా వారి ఫౌండేషన్ స్టోన్ ను వేసుకుంటున్నారు. కనీసము వారి హృదయాంతరంగంలో నేను తప్పు చేశాను అనేటువంటి గ్రహింపు కూడా లేకుండగా ఏదో అలవాటు చొప్పునను, నలుగురితో కలిసిపోవాలనేటువంటి ఆ యొక్క ఉద్దేశం చొప్పునను తమ ఫౌండేషన్స్ వేసుకునేటువంటి వారుగానే ఉంటున్నారు. కానీ వారు లోతైన గ్రహింపును పొంది ప్రభు యొక్క సన్నిధిలోనికి వెళ్ళి తమ హృదయమును పరిశీలించుకున్నప్పుడు నేను ఎంత తప్పు చేశాను, నేను చేసినటువంటి తప్పిదమునకు ప్రాయశ్చిత్తము ప్రభు చెల్లించవలసి వచ్చినది, ఈ యొక్క తప్పును మరలా నేను చేయకుండా ఉంటాను అని పశ్చాత్తాపడేటువంటి వారుగా గాని వారికి దుఃఖము గాని ఆ గ్రహింపు గాని కలిగినట్లుగా విశ్వాస సంబంధమైనటువంటి యొక్క మార్పు వారి హృదయంలో జరిగినట్లుగా మనము గమనించట్లేదు. ఏదో 4 రోజులు ప్రార్థన కూటములకు క్రమంగా వచ్చినట్లయితే వారు విశ్వాసులని చెప్పేటువంటి విధంగానే మారిపోతున్నది. దీని వల్ల ఏం జరుగుతున్నదంటే ఈ విశ్వాసులుగా చెప్పబడుతున్నటువంటి సరైనటువంటి గ్రహింపు గాని పశ్చాత్తాపం గాని లేనటువంటి యొక్క వ్యక్తులంతా కూడా తమ యొక్క నిత్య జీవితంలో తప్పులు చేసేటువంటి వారుగా ఉండటం వలన దేవుని నామాన్ని దూషణ పాలు చేయటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీనిని మనం లోతుగా పరిశీలించుకొని మన పునాది అనేటువంటిది జాగ్రత్తగా వేసుకోవలసినటువంటి అవసరము ఎంతో ఉన్నది. గ్రుడ్డివారు తయారవుతూ గుడ్డివారిని త్రోవ నడిపిస్తామని బయలుదేరుతున్న అనేక మంది ఉంటూ ఉన్నారు. ఈ దినములలో అనేక మంది కౌన్సిలర్స్ అని బయలుదేరుతున్నారు. ఈ కౌన్సిలర్స్ కి సరైనటువంటి గ్రహింపు గాని జ్ఞానం గాని ఆత్మ సంబంధమైనటువంటి విచక్షణ గాని ప్రభు నిమిత్తమై హింసనైనను బాధనైనను అవమానమునైనను పొందినటువంటి అనుభవం గాని ఏది లేనటువంటి వారే ఉంటున్నారు. కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప కుడి చెంప మీద కూడా తిరిగి కొట్టేటువంటి వారు గాను ఒక మాట అంటే మాటకు మాట 4 మాటలు పలుకుతూ తిరిగి ఇష్టానుసారంగా నోటిని పారవేసుకునేటువంటి కౌన్సిలర్స్ సహితము ఉంటూ ఉన్నారు. ఇలాంటి వారంతా కూడాను దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చి దేవుని యొక్క పనిలో పాలు పంపులు పొందాలి అని చెప్పి ఆలోచిస్తూ ప్రజలను మభ్యపెట్టేందుకు, ప్రజలను సంతోషపరిచేందుకు, ఇదేదో వేతనం చేసేందుకు పర్సనల్ వర్క్ చేస్తూ ఇతరులు చేసినటువంటి తప్పిదములను తెలుసుకుంటూ మన యొక్క హృదయమును రంజింపజేసుకునేందుకు బాగున్నది అని సేవ చేస్తామని భ్రమపడేటువంటి వారు ఎంతో మంది తయారవుతూ ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి. దేవుని యొక్క నామమును అడ్డుపెట్టుకొని నీ ఇష్టానుసారమైనటువంటి వెర్రి పనులు చేసేందుకు నీవు బయలుదేరినట్లయితే సేవ పేరు చేత కౌన్సిలర్ గాను నీవు వెళుతూ ప్రజల యొక్క తప్పిదములను వారు చేసినటువంటి పర్సనల్ థింగ్స్ను తెలుసుకొనవాలని ఆశించేటువంటి హృదయం కలిగినటువంటి ఏ వ్యక్తివైనా సరే నువ్వు ఒక దినమందు నీవు ఏడ్చి గొడవ పెడతావు గాని నీ యొక్క మాట వినేటువంటి వారెవరు ఉండరు. నీవు ప్రభువును అడ్డు పెట్టుకుని ప్రభువు నామమును అడ్డు పెట్టుకుని నీ ఇష్టానుసారంగా ప్రవర్తించటమా? నీవు దేవుని యొక్క సేవలో పాలు పంపులు పొందటమా? నీవు ఒక కౌన్సిలర్వా? నీవు ఒక సేవకుడివా? నీవు ఒక సేవకురాలివా? నీ హృదయంలో ఎలా ఉన్నావు? నీ హృదయాంధ రంగంలో నువ్వు సరిగా లేవని నీకు తెలుసును. అయితే ప్రభువును పక్కకు నెట్టివేసి ఆయన పేరును వాడుకుంటూ నీ యొక్క సంబరములు చేసుకునేందుకు నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటావా? జాగ్రత్తగా ఉండాలి. దేవుని యొక్క నామంతోను దేవుని యొక్క పనులతోను మన ఇష్టానుసారంగా బిహేవ్ చేసేటువంటి వారంగా మన ఇష్టానుసారంగా పనులు చేసేటువంటి వారంగా ఉన్నట్లయితే దేవుడే తన చర్యను తగిన కాలమందు తీసుకునేటువంటి వాడై ఉన్నాడు. మనము జాగ్రత్త పడవలసినటువంటి అవసరము ఉన్నది. ప్రభు యొద్దకు నీవు వచ్చి ఆయన వాక్యము ద్వారా నీ యొక్క హృదయములో కదిలింపబడి గ్రహింపు నుండి పశ్చాత్తాపం నుండి ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు నీవు ప్రభు యొక్క బిడ్డగా తీర్చబడతావు. అప్పటి నుండి ప్రభు యొక్క ఆత్మ నీకు సహాయం చేయటం ప్రారంభిస్తూ ఉంటుంది. అయితే ప్రభు యొక్క ఆత్మ నీకు సహాయం చేయటం అనేటువంటిది నీ యొక్క అనుమతి లేకుండా ఎప్పుడు ఆయన నీకు సహాయం చేయడు. నీవు అంగీకరించినప్పుడు మాత్రమే దేవుడు నీకు సహాయం చేసేటువంటి వాడుగా ప్రభు యొక్క ఆత్మ నీకు సహాయం చేస్తాది తప్ప నిన్ను బలవంత పెట్టి నీ ఇష్టం లేకుండా ప్రభు యొక్క ఆత్మ దేనిని చేయటకు నిన్ను బలవంత పెట్టడు. ప్రభు యొక్క బిడ్డవైన తర్వాత వాక్య పఠనముతోనూ వాక్యమును ధ్యానించటతోనూ ప్రార్థనతోనూ నీవు ప్రభువును శ్రద్ధగా వెంబడించేటువంటి వాడవై ఉండాలి. అంతేకాదు ప్రభునందు నిలిచినటువంటి వాడవై ఉండవలసి ఉన్నది. ప్రభును వెంబడించేటప్పుడు అనేకమైనటువంటి తప్పుటడుగులు వేయటం అనేటువంటిది సహజ రీతిగా మానవునికి జరుగుతూ ఉంటుంది. ఈ విషయములు ఈ విధంగా జరుగుతున్నప్పుడు మనము సహజంగా కొంత డిస్కరేజ్ అవటం అనేటువంటిది తటస్థిస్తూ ఉంటుంది. దానిని ప్రార్థన పూర్వకంగా మనం సరిచేసుకుంటూ ప్రభు యొక్క సన్నిధికి వెళ్ళి తిరిగి మన తప్పిదములను ఒప్పుకుంటూ సరిచేసుకోవటం అనేటువంటిది మనం చేయవలసినటువంటి పని అయినది. ఈ క్రమంలో మనం చేయవలసినటువంటిది కనుగొనుగుట అనేటువంటిది మొట్టమొదటిది. అంటే మనం దినదినము ప్రభు యొక్క సన్నిధిలోనికి వెళ్ళి ఒంటరిగా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మొదటగా నీవు చేయవలసినటువంటి పని ఏమిటంటే అంతకుముందు ప్రభు యొక్క సన్నిధికి వచ్చినటువంటి క్షణము నుండి నీవు ఇప్పుడు ప్రభు యొక్క సన్నిధిలోనికి తిరిగి వచ్చి ప్రార్థన చేసేటువంటి క్షణం వరకు ఈ మధ్య కాలంలో నీవు చేయవలసినటువంటివి ఏమైనా చేయలేదా, నువ్వు చేయరానేటువంటి వాటిని ఏమైనా చేసి ఉన్నావా అనేటువంటి ఆ రెండు అంశములను మొట్టమొదటిగా నీవు జ్ఞాపకం చేసుకుని వాళ్ళే. వాటిలో ప్రభువును మహిమపరిచేటువంటివి ఉన్నట్లయితే వాటి నిమిత్తము ప్రభువును స్తుతించి, ఒకవేళ ప్రభువును గాయపరిచినటువంటి సన్నివేశములు ఏమైనా ఉన్నట్లయితే వాటిని గ్రహించుకొని సరిచేసుకునవలసినటువంటి అవసరం ఉన్నట్లయితే ప్రభు యొద్దను తిరిగి ఎవరి యొద్ద అయితే నీవు ఎవరితో అయితే ఆ సన్నివేశం జరిగినదో వారి యొద్దను వాటిని సరిచేసుకునేందుకు నీవు సిద్ధపడి ఉండాలి. ఆ విధంగా చేయాలి. దీనికి చాలా మంది సంసిద్ధంగా ఉండరు. ప్రభు యొక్క సన్నిధిలోనికి వచ్చి నాయన నన్ను క్షమించు అనేటువంటి మాట చెప్పటం వాళ్ళకి పెద్ద ప్రాబ్లంగా ఉండకపోవచ్చు. అయితే విశ్వాసమైన తర్వాత నీవు ప్రభుతో సాగుతున్నప్పుడు తప్పు చేసినప్పుడు నీవు ఆ తప్పిదమును ప్రజల ఎదుట ఒప్పుకొనటానికి ఎవరికి వ్యతిరేకంగానైతే ఆ యొక్క తప్పిదము చేసేవో వారి యొద్దకు వెళ్ళి వారి యొద్ద సరిచేసుకోవటానికి నీకు ఇష్టం అనేటువంటిది ఉండదు. ఎందుకంటే నీ యొక్క ప్రెస్టేజ్కి భంగం కలుగుతుందని, నీ పెద్దరికానికి, నీ యొక్క పదవికి, నీకున్నటువంటి ఆ యొక్క స్థాయికి అది హీనస్థితి అని నీవు ఆలోచిస్తూ గర్విష్టిగా అహంకారంతో నడిచేటువంటి వాడివై ఉంటా ఉంటావు. కాబట్టి అనేక సార్లు ఇలాంటి వారు ఏం చేస్తారంటే మనుషుల యొద్దకు వెళ్ళి వారి యొద్ద సరిచేసుకున్నారు. కానీ సంఘములో వారు పెద్దలు కానీ బోధకులు కానీ మరొకటి కానీ వారికి ఉన్నటువంటి స్థానములను వారు విధి విధానాల చొప్పున ఏదో బాధ్యతలు నిర్వహిస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో జరిగేటువంటిది ఏంటంటే ప్రభు యొక్క కృప నీ యొక్క జీవితంలో చూడలేవు. నీవు నీ యొక్క తప్పిదమును సరిచేసుకొనకుండగా ప్రభు నీ యొక్క హృదయములో నీవు చేసినటువంటి తప్పు విషయమై నీకు చూపెడుతున్నప్పుడు దారిని నీవు సరిచేసుకొనటకు నీ తలవంచకుండగా నీ ఇష్టానుసారముగా అహంకారంతోనూ అవివేకముతోనూ ముందుకు నడుస్తున్నటువంటి సమయంలో నీవు దానికి లోబడక ఎన్ని బోధలైనా చేయవచ్చు, నువ్వు ఎన్ని సకోటాలైనా పెట్టవచ్చు, నీవు ఇంకేదైనా చేయవచ్చు, అయితే ప్రభు యొక్క సన్నిధి మాత్రం నీతో ఉండనే ఉండదు. ఎందుకంటే ప్రభు యొక్క వాక్యం ఏమని చెప్తున్నదంటే, నీవు బలిపీఠం యొద్ద నిలబడి ఆర్పణమును అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి ఏదైనా అభ్యంతరం కలదని నీకు జ్ఞాపకము అక్కడ గుర్తు వచ్చినట్లయితే అక్కడ బలిపీఠం ఎదుటనే నీ యొక్క అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము, అటు తర్వాత వచ్చి నీ యొక్క అర్పణను అర్పించమని చెప్తూ ఉన్నది. కాబట్టి దేవుని యొక్క మాటను పక్కన పెట్టి దేవుని యొక్క కార్యములలో నీవు సఫలీకృతం కావాలంటే అది అయ్యేటువంటి పని కాదు. నీవు నిన్ను నువ్వు తగ్గించుకున్నట్లయితేనే ప్రభువు నీ యొక్క జీవితం ద్వారా హెచ్చించబడతాడు. నీవు నిన్ను హెచ్చించుకుంటూ ప్రభువును హెచ్చించాలని నీవు చేసేటువంటి ప్రయత్నం ఉన్నది, అది సఫలీకృతం కాదు. ఈ దినములలో బోధకులకు అనేక మందికి పాపులారిటీ అనేటువంటిది పెద్ద ఎండమావిగా ఉంటున్నది. దానిని పొందాలని చెప్పి అనేక మంది ఎన్నో విధములుగా ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ దినములలో సోషల్ మీడియా ద్వారా ఫేస్బుక్ అని, యూట్యూబ్ అని మరొకటని వచ్చివేసి ఈ రకంగా తమ యొక్క పేరును, ప్రఖ్యాతులను పెంచుకునవాలని అని చెప్పి ప్రజల మధ్య తమకున్నటువంటి ఆ పాపులారిటీని పెంచుకునవాలని, తమకున్నటువంటి ఆ వ్యూయర్స్ ను పెంచుకునవాలని ప్రయత్నించేటువంటి వారు అనేక మంది ఉంటూ ఉన్నారు. వారు బోధకులుగా కనపడాలని, పెద్ద బోధకులుగా తయారవ్వాలని ఆశించేటువంటి వారు అనేక మంది ఉంటున్నారు. ఈ క్రమంలో లోకానుసారముగా పక్కకు తొలగిపోతూ దేవుని యొక్క కట్టడల నుండి పక్కకు వచ్చేసి తమ ఇష్టానుసారంగా నడుచుకునేటువంటి వారు సహితము ఉంటున్నారు. ఇలాంటి వారందరూ కూడాను కొంతకాలము వీరు ప్రత్యేకింపబడి ఏదో ఉన్నతమైనటువంటి స్థానములకు వెళుతున్నట్లుగా వారికి అనిపించవచ్చును. ఒకవేళ నిజంగానే జరిగితే జరగవచ్చును, కానీ చివరకు వచ్చేటప్పటికి వారి క్రియల వలన మనం వారిని తెలుసుకునగలము. ఈ క్రమంలో వారు చేసేటువంటి క్రియలు ఎలా ఉంటున్నవి? వారు చేసేటువంటివి క్రియలలో రెండు మనకి కనపడాలి. మొట్టమొదటిది, వారి హృదయాంతరంగంలో ప్రభువుని ఏ విధంగా ప్రేమిస్తున్నారు, వారి హృదయమంతటితో ప్రేమించేటువంటి స్థితిలోనే ఉన్నారా? ఇది మనకు పెద్దగా తెలియకపోవచ్చు, ఎందుకంటే అది వారికి వారి ప్రభువునకు సంబంధించినటువంటి మధ్యన ఉన్నటువంటి విషయం. ఇక రెండవది ఏంటంటే, వారి వలనే ఇతరులను కూడా, చుట్టూ ఉన్నటువంటి వారిని ప్రేమిస్తూ ఉన్నారా? వారికి మనుషులు ఏమి చేయాలని వారు ఆశిస్తున్నారో అదే విధంగా మనుషులకు వారు చేసేటువంటి విధంగా ఉండగలుగుతున్నారా అనేటువంటిది. చుట్టూ ఉన్నటువంటి వారికి వాళ్ళు సేవ చేసేటువంటి విధంగా ఉంటున్నారా, లేకపోతే సేవ చేయించుకునేటువంటి వారుగా ఉంటున్నారా? ఇతరులు వారికి ఏమి చేయాలని ఆశపడుతున్నారో వీరు వారికి ఆ విషయములలో అదే విధంగా చేసేందుకు సిద్ధంగా ఉంటున్నారా? ఈ విషయాలన్నింటినీ మనం చూసినప్పుడు మనము వారి యొక్క క్రియలను బట్టి వారు ఎలాంటి వారనేటువంటిది కొంతవరకు మనము తెలుసుకునగలిగినటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. అయితే మనం ఏమి చేసినప్పటికీ ప్రభువును సంతోషపెట్టేటువంటి వారంగాను, ఆయనను మహిమపరిచేటువంటి వారంగా మాత్రమే మనము ఉండవలసి ఉంటున్నది. ప్రభువుతో నడిచేటప్పుడు, ప్రభువుతో కొనసాగేటప్పుడు రకరకమైనటువంటి అనుభవాలు నీకు ఉంటూ ఉంటాయి. కొన్నిసార్లు ఎక్సైటింగ్గా ఉంటూ ఉంటుంది, చాలాసార్లు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళి నీవు చాలా ఉత్సాహంగా ఉంటూ ఉంటావు. కొన్నిసార్లు డిస్కరేజింగ్గా ఉంటూ ఉంటుంది, కొన్నిసార్లు ఎంతో అణిగిపోయిన వాడిగా, ఏమిటి ఇలాంటి స్థితిలో నేనున్నానేంటి, నాకు సహాయం ఏమీ లేదా, నన్ను జ్ఞాపకం చేసుకునేటువంటి వారు ఎవరు లేరా, పోనీ ఎవరు లేకపోతే లేకపోయారు, నేను ప్రభువు నమ్మాను, ప్రభువు కూడా నన్ను విడిచిపెట్టేశాడా, నన్ను జ్ఞాపకం చేసుకోవట్లేదా ఆయన అనేటువంటి సందర్భాలు సహితము నీకు ఉంటూ ఉంటాయి. అలాగే ఉప్పొంగేటువంటి సందర్భాలు కొన్ని ఉంటూ ఉంటాయి, అదేవిధంగా హీనపరిచేటువంటి సందర్భాలు కూడా ఉంటూ ఉంటాయి. అంటే ప్రభు నిమిత్తమై నీవు ప్రసంగించినప్పుడు, ప్రభువును గురించి నువ్వు తెలియజేస్తున్నప్పుడు ప్రజలు నిన్ను దూషణంగా మాట్లాడవచ్చు, నీ ముఖం మీద ఉమ్మి వేయవచ్చు, నిన్ను కొట్టినా కొట్టవచ్చును. ఈ విధంగా పౌలును ప్రజలు కొట్టి పట్టణము బయటకు ఈడ్చి వేసినటువంటి సందర్భములు ఉన్నవి. అదేవిధంగా ప్రభువును ఎరిగినటువంటి ఎంతో మంది బిడ్డలు ఈ రకములైనటువంటి హీనపరిచేటువంటి సందర్భములకు వారు ఎక్స్పోజ్ అయినటువంటి విషయాలు మనం చాలాసార్లు విని ఉంటాము. అదేవిధంగా కొన్నిసార్లు మనము ప్రభువును వెంబడించేటప్పుడు ధైర్యం కలిగి ఉంటాము, కొన్నిసార్లు చుట్టూ ఉన్నటువంటి ఆ పరిస్థితులను చూసి కుంగిపోయేటువంటి వారంగా ఉంటూ ఉంటాము. ఈ విధంగా రకరకములైనటువంటి అనుభవములతో మన యొక్క విశ్వాస జీవితం అనేటువంటిది కొనసాగటం ప్రారంభిస్తూ ఉంటాము. మనము వెళుతున్న కొలది దినదినం మనం అడ్వాన్స్ అవుతున్న కొంతని ఎన్నో రకములైనటువంటి విషయములను ఫేస్ చేస్తూ ఉంటాము. వాటి ద్వారా మరింత ముందుకు వెళ్ళటమా లేకపోతే అక్కడితో ఆపివేసి విశ్వాస జీవితమును లోకములో కలిసిపోవటమా అనేటువంటి ఈ యొక్క విషయములను మనము డిసైడ్ చేయవలసినటువంటి పరిస్థితులు కూడా ఒక్కొక్కసారి వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడాను విశ్వాస జీవితంలో కలిగేటువంటి అనుభవాలుగా ఉంటూ ఉంటాయి. విశ్వాస జీవితమును ప్రారంభించినప్పుడు నీవు ఎన్నో కలలుగానే ఉంటావు, ఎన్నో రకములైనటువంటి ఊహలు నీకుండుంటాయి, ఎన్నో రకములైన అభిప్రాయములు నీకుండుంటాయి. కానీ యాక్చువల్గా నీవు నడిచి ముందుకు సాగుతున్నప్పుడు రకరకములైనటువంటి అనుభవములు నీకు కలగటం వలన, ఈ మిక్స్డ్ ఫీలింగ్స్ వలన కొన్ని ఉత్సాహపరిచేటువంటివి గాను సంతోషపెట్టేవి గాను ముందుకు అడుగు వేయించేటువంటివి గాను ఉండటం వలన నీవు కొన్ని సందర్భాల్లో పాజిటివ్గా ఉంటూ ఉంటావు. కొన్ని సందర్భాల్లో ఈ డిస్కరేజ్మెంట్ అనేటువంటి దాని వలనను, మనుషులు నేను హీనపరిచినందువలనను, లేక ఎవరనూ నేను పట్టించుకోవటం లేదు అనేటువంటి ఆ యొక్క అభిప్రాయం నీలో వచ్చినందువలనను నీవు కృంగినటువంటి వాడుగా ఉంటూ ఉంటావు. వీటన్నిటిని ఎదిరించి నిలవగలిగినటువంటిదే విశ్వాస జీవితం. కాబట్టి మనము వీటన్నిటిని బట్టి కృంగిపోయేటువంటి వారంగా ఉండకూడదు, కానీ ప్రభువునందే విశ్వసిస్తూ ముందుకు సాగేటువంటి వారంగా మనము ఉండవలసి ఉన్నది. మనం చదివినటువంటి వాక్యములో మొట్టమొదటిది పరిశుద్ధులు అగుటకు ప్రభు పిలిచినాడు, ఇక రెండవదిగా అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదని చెప్పబడి ఉన్నది. మనం విశ్వాస జీవితమును ప్రారంభించిన తర్వాత కొన్నిసార్లు మొట్టమొదట్లో ట్రబుల్స్ను, టెంప్టేషన్స్ను వీటిని ఫేస్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు క్రిందికి జారిపోతున్నటువంటి సమయంలో మనము ఈ విశ్వాసిగా పోరాడవలసినటువంటి ఈ యొక్క పోరాటము మన వల్ల కాదేమో అనేటువంటి అభిప్రాయాలు మనకు వస్తూ ఉంటాయి. చాలామందికి నూతనంగా విశ్వాస జీవితంలో అడుగిడినటువంటి అనేక మందికి వచ్చేటువంటి డౌటే ఈ డౌట్గా ఉంటూ ఉంటుంది. ఇది నా వల్ల కాదేమో, దినదినమును ప్రభు యొక్క శిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించటం అనేటువంటిది నా వల్ల కానటువంటి విషయముగా నాకు కనపడుతున్నది. ఎందుకంటే ఈ పోరాటంలో చుట్టూ ఉన్న వారితో నేను పోరాడవలసి వస్తున్నది, నా శరీరంతో నేను పోరాడవలసి వస్తున్నది, నా మనసుతో నేను పోరాడవలసి వస్తున్నది, వీటన్నిటినీ ఎదిరించటము జయించటం అనేటువంటిది నా వల్ల కాటలేదు అని అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు. అయితే పోరాడేటువంటిది నీవు కాదు, ప్రభు యొక్క ఆత్మ నీకు శక్తినిచ్చినప్పుడు నీవు పోరాడగలిగినటువంటి వాడవుగా ఉంటావు. అయితే ఆ పోరాడేందుకు అనుమతి నీవలసినటువంటి వాడు నీవై ఉన్నావు. నీ యొక్క అనుమతి లేకుండా పరిశుద్ధాత్మ నీకు సహాయం చేయలేదు. అయితే పరిశుద్ధాత్మ నీ ద్వారా పనిచేయటానికి ఆ యొక్క పర్మిషన్ను నువ్వు ప్రభు యొక్క సన్నిధిలోనికి వెళ్ళి నిన్ను నీవు తగ్గించుకొని ఏ సిచ్యుయేషన్లో నువ్వు వెళుతున్నప్పటికీ ప్రభువునకు మాత్రమే ఆయన వాక్యమునకే నీవు లోబడి నిలిచి నడుచుకునవలనేటువంటి దృఢ సంకల్పమును కలిగి ఆయన యొక్క మాట చూపున నేను నడుచుకొనుటకు నీవు సిద్ధపడినప్పుడు ఆ పర్మిషన్ నీవు ఇవ్వగలుగుతావు. అయితే ఈ పర్మిషన్ నీవు ఇవ్వకుండా పరిశుద్ధాత్మ కూడా ఏమీ చేయలేడు. నేను నిలిచిన్నాను, నా ప్రభు సమస్తమును చేయగలడు, నేను ఆయన యొక్క సన్నిధిలో నిలిచి ప్రార్థించేటువంటి వాడినిగా ఉంటాను అని నీవు నిర్ణయించుకుని ప్రార్థిస్తున్నప్పుడు ఆ ప్రార్థన యొక్క శక్తిని నువ్వు పొందగలుగుతావు. చాలా మంది ఏమనుకుంటారంటే ఈ ప్రార్థన చేయకుండా దినదినము ఆ యొక్క వ్యక్తిగత జీవితంలో నడకను సాగించకుండగా ముందుకు సాగాలని చూస్తూ ఉంటారు. ఒక డాక్టర్ యొద్దకు వెళ్ళినప్పుడు దేని నిమిత్తమైనా సరే నీకు ఒక టాబ్లెట్లు వేసుకునేటువంటి కోర్సు రాసినప్పుడు 30 దినములు, ఒక్కోసారి 60 దినములు ఇలా రాస్తూ ఉంటారు. ఈ టాబ్లెట్లు రాసినప్పుడు ఏ దినమునకు వేయవలసినటువంటి టాబ్లెట్లను ఆ దినమునకు అదే డోసులో వేస్తూ క్రమంగా నీవు వాడినట్లయితే దాని యొక్క గుణం ఏమన్నా నీకు కనపడేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విధంగా నీవు చేయకపోయినట్లయితే దాని యొక్క గుణము నీకు ఏమాత్రం కనపడదు. విశ్వాస జీవితంలో నీకు ఎవరైనా చెప్పినా చెప్పకపోయినా సరే మొట్టమొదటిగా నీవు వాడవలసినటువంటి టాబ్లెట్స్ ఏంటంటే 2 టాబ్లెట్స్ ఉన్నాయి. మొట్టమొదటిది ఏంటంటే ప్రభు యొక్క సన్నిధిలోనికి దినదినము ఒంటరిగాను వెళ్ళి ప్రార్థించేటువంటి వాడుగా ఉండాలి. ఇది క్రమంగా నువ్వు జరిపేటువంటి వాడుగా ఉండాలి. ఒకరోజు టాబ్లెట్లు వేసుకుని రెండో రోజు టాబ్లెట్లు మానేసేటువంటి రీతిగా ఈ యొక్క ప్రార్థన జీవితం అనేటువంటిది గడపకూడదు. అదేవిధంగా రెండవది, వాక్యం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. వాక్యములో శక్తి ఉన్నది, వాక్యములో కృప ఉన్నది, వాక్యములో నడిపించేటువంటి సమర్థనీయమైనటువంటి మాటలు అనేటువంటివి ఉన్నవి. కాబట్టి ఇవన్నీ నీకు కావాలంటే వాక్యమును నీవు గ్రహించేటువంటి వాడుగాను, వాటి ప్రకారం నడుచుకునేటువంటి వాడుగాను నీవు ఉండవలసి ఉన్నది. మనలను మనమే ఎదిరించవలసినటువంటి కొన్ని సందర్భాలు ఉంటూ ఉంటాయి. అంటే మనకున్నటువంటి నేచర్ని, కొన్నిసార్లు బయట ఉన్నటువంటి వ్యక్తులను పరిస్థితులను ఎదిరించి నిలవలసినటువంటి సందర్భములు ఉంటూ ఉంటాయి. మరి కొన్నిసార్లు సంఘములోనే, క్రైస్తవ సంఘములోనే, మన తోటి సహోదరులతోనే మనకు కొన్ని రకములైనటువంటి విభేదాలు అనేటువంటివి, లేకపోతే రకరకములైనటువంటి మనస్పర్ధలు అనేటువంటివి ఏవైనా వచ్చినట్లయితే వీటిని సాల్వ్ చేయవలసినటువంటి అవసరత కూడా ఉండవచ్చు. వీటన్నిటిలోనూ నీవు కృంగిపోయేటువంటి వాడివి గాను, దిగజారిపోయేటువంటి వాడు గాను ఉండకుండగా నీ యొక్క సెల్ఫ్ అనేటువంటిది, స్వార్థం అనేటువంటి దాన్ని ఎప్పుడైతే నువ్వు ఎదిరించి దాన్ని అణుచుకొనగలుగుతావో ప్రార్థన ద్వారా, అప్పుడు నీవు చాలా బలం పొందినటువంటి వాడు అవుతావు. ఈ స్వార్థం అనేటువంటిది ఎన్నో వాటికి మూల కారణమై ఉంటా ఉంటుంది. స్వార్థం కనుక కంట్రోల్లో ఉన్నట్లయితే ప్రభు మాత్రమే నా ద్వారా, నా యొక్క జీవితం ద్వారా మహిమపరచబడాలి అనుకునేటువంటి ఆ యొక్క నేను కాను క్రీస్తే అనేటువంటి యొక్క మాట చొప్పున నీవు నడుచుకుంటూ వెళుతూ ఉన్నట్లయితే, అప్పుడు నీవు అనేకమైనటువంటి వాటిని ఎదిరించేటువంటి వాడవుగా ఉండగలవు. అదేవిధంగా కొన్నిసార్లు ధనము కోసం ఆశపడుతూ ఉంటావు. ఈ లోక సంబంధమైనటువంటి మెటీరియలిజం అనేటువంటిది ఈ లోకంలో మనుషులను పట్టి పీడించి వేస్తున్నది. మెటీరియలిజం అనేటువంటిది, ఈ దినమంది నీకు వాషింగ్ మిషన్ కావాలని అంటే రేపటి దినమనకు కారు కావాలంటావు, మరొక దినమనకు మరొకటి కావాలంటావు. ఇవన్నీ నీకు అవసరత ఉన్నట్లయితే, కొనుక్కోగలిగినటువంటి శక్తి సామర్థ్యము ఉన్నట్లయితే, వీటన్నిటిని మెయింటైన్ చేయగలిగినటువంటి శక్తి నీకు ఉన్నట్లయితే, డబ్బు నీ యొద్ద ఉన్నట్లయితే పర్వాలేదు. కానీ నీకు అవసరమనేటువంటిదే లేకుండగా, డబ్బే లేకుండగా అప్పులు చేస్తూ నీ ఇష్టానుసారంగా ప్రక్క వాళ్ళు ఎవరో కొనుక్కున్నారు కాబట్టి దాని నువ్వు కొనాలని చెప్పి ఈ విధమైనటువంటి పనులు చేసేటువంటి వాడమైనట్లయితే, అప్పుడు నువ్వు ఫలభరితంగా ఏమాత్రము ఉండలేవు. దిగజారిపోయేటువంటి వాడుగా మాత్రమే నువ్వు ఉండగలుగుతావు. తర్వాత పొరపాట్లు అనేటువంటివి విశ్వాస జీవితంలో జరగటము సహజము. అయితే పొరపాట్లు జరుగుతాయి కాబట్టి ఇంకొన్ని పొరపాట్లు నేను చేస్తాను అని అనుకునేటువంటిది అది సైతాని యొక్క స్వభావం. పొరపాట్లు అనేటువంటివి ఎట్లాంటివంటే, నీకు తెలియకుండగా సడన్ గా ఇంటెన్షనల్ గా కాకుండా జరిగేటువంటి విషయాలు. దీనికి ఉదాహరణగా మనం చెప్పాలని అంటే, ప్రభువును ఎరగనని చెప్పినటువంటి పేతురు యొక్క పని అది పొరపాటు. తాను అప్పటి వరకును ప్రభువుని ఎరగనని చెప్తానని తాను ఎన్నడూ ఊహించలేదు. అయితే పరిస్థితుల ప్రభావం వలన సడన్ గా జరిగినటువంటి ఆ యొక్క పనులలో అప్పుడు తనుకున్నటువంటి పరిస్థితి ఎలాంటిదంటే, తాను ప్రభువును ఎరిగినానని చెప్పినట్లయితే తనను అప్పటికప్పుడే సిలువ వేసేటువంటి పరిస్థితి కూడా ఉండి ఉండవచ్చు. కాబట్టి ఆ పరిస్థితులలో అనుకునకుండగా సడన్ గా జరిగినటువంటి ఆ యొక్క పరిణామానికి తాను నో అని చెప్పటం జరిగింది. అది పొరపాటు. అలా కాకుండా ఇస్కరియోతు యూదా ఏం చేశాడంటే, తనకు ముందుగానే అంత తెలుసు, అయితే తను ప్లాన్ చేసుకుని ఈ విధంగా చేసినట్లయితే నా డబ్బు నాకు వస్తున్నది, అయితే తర్వాత పరిణామాలు ఎలా ఉన్నా సరే అనేటువంటి ఆ యొక్క ఉద్దేశం చేత ప్రభును అప్పగించడానికి తాను ప్రీ ప్లాన్డ్ గా ముందు నుండి తెలిసి విల్ఫుల్ గా తాను చేసినటువంటి తప్పిదమై ఉన్నది. కాబట్టి ఈ రెండింటికి మధ్యన ఉన్నటువంటి తేడాను మనం గమనించాలి. టెంప్టేషన్స్ ని మనం ఎదిరించిన కొలది మరింత స్థిరులముగా కాగలము. మనము మొదటి టెంప్టేషన్ వచ్చినప్పుడు దాన్ని ఎదిరించినట్లయితే రెండవ టెంప్టేషన్ ను ఇంకొంత సులువుగా నీవు ఎదిరించగలిగిన శక్తి ఉంటుంది. ఆ రెండింటిని నీవు ఎదిరించినట్లయితే మూడవ దానిని మరింత సులువుగా ఎదిరించగలిగిన శక్తి నీకు ఉంటుంది. అయితే ఇక్కడ పొంచి ఉన్నటువంటి ప్రమాదం ఉన్నది. నీవు ఇప్పటి వరకు 4-5 టెంప్టేషన్లను లేకపోతే 100 టెంప్టేషన్లను జయించావు కాబట్టి 101 టెంప్టేషన్ కూడా నువ్వు జయిస్తావు అనేటువంటి గ్యారంటీ ఏమీ లేదు. 100 టెంప్టేషన్లను నువ్వు ఎదిరించినప్పటికీ 101 టెంప్టేషన్ను నీవు ఎదిరించటానికి నీవు శక్తి కలిగి ఉంటావు, అది తేలిక అవుతుంది. అంతే తప్ప దాన్ని ఎదిరిస్తావని కాదు. అది ఎదిరించటము ఎదిరించకపోవటం అనేటువంటిది నీ యొక్క నిర్ణయంపై ఆధారపడుతుంది. చాలామంది ఇక్కడ తప్పులు చేస్తుంటారు. ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరములు అయిందండి విశ్వాస జీవితంలో కొనసాగుతూ, ఎప్పుడనూ తప్పు చేయలేదు, ఇలాంటికేంటి, ఇంతకు మించినటువంటివి ఎన్నో వచ్చినాయి కాబట్టి నేను తప్పు చేస్తానని ఎవరండి అన్నది అని ఇలాంటి ఓవర్ కాన్ఫిడెన్స్తో ముందుకు వెళుతుంటారు. ఇలాంటి వారు పడిపోతూ ఉంటారు. ఓవర్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది సరైనటువంటిది కాదు. కాబట్టి నీకు ఇప్పటి వరకు ఉన్నటువంటి అనుభవములు ఏమైనప్పటికీ, ఇప్పటి వరకు నీకున్నటువంటి అనుభవముల చొప్పున ఇక ముందు రాబోతున్నటువంటి టెంప్టేషన్లను సులువుగాను తేలికగాను నీవు జయించగలిగిన శక్తి నీకు కలిగి ఉంటుంది. కానీ అది జయిస్తావనేటువంటి గ్యారంటీ మాత్రం నీకు లేదు. కాబట్టి ప్రతి విషయంలోనూ ప్రతి టెంప్టేషన్లోనూ ప్రభువును నీవు అంగీకరించేటువంటి వాడుగా ఉండాలి. ప్రతి టెంప్టేషన్ను నువ్వు ఎదిరించేటువంటి వాడవై ఉండాలి. ప్రతి టెంప్టేషన్లోనూ నువ్వు ఏ నిర్ణయమును తీసుకునవలసి ఉంటుంది. చాలా మంది ఏమంటారంటే, ఏమండి నేను మాటి మాటికి జారిపోతున్నానండి అని అంటుంటారు. మాటి మాటికి జారిపోతున్నాము అని అంటే నిజమే, మనుషులమైనటువంటి మనము ఒకే రకమైనటువంటి తప్పిదమ్మను మరలా మరలా చేస్తున్నట్లయితే ఎంతో కృంగిపోయినటువంటి వారంగా ఉంటాము. విశ్వాసములో ఇది నాకు వీలవుతుందా, ఈ ప్రకారం నేను బ్రతకగలనా అనేటువంటి అనుమానం కలుగుతూ ఉంటుంది. అయితే దేవుడు సమస్తమును సాధ్యపరిచి ఉన్నాడు. ఒక్కొక్కసారి మనం బుద్ధిహీనులమై మన ఇష్టానుసారంగా మాటి మాటికి తప్పు చేస్తున్నప్పుడు ప్రభువు హెచ్చరించటాను మొదలుపెట్టేసి మందలిస్తాడు. మందలించుకు సరైనటువంటి రెస్పాన్స్ నీ దగ్గర లేకపోయినట్లయితే దెబ్బ కొడతాడు. ఈ దెబ్బ కూడా సరైనటువంటి రెస్పాన్స్ లేకపోయినట్లయితే అప్పుడు తదుపరి ఆయన నిర్ణయించిన ప్రకారము ప్రొసీడ్ అవుతాడు. అయితే ప్రభు యొక్క సన్నిధిలోనికి మనం వెళ్ళినప్పుడు మన యొక్క బుద్ధిహీనత ఎంత ఘోరమైనదో, మనం ఎంత నిమిత్త మాత్రులమో, ఆయన ఎంత పరిశుద్ధుడో, ఆయన ఎంత ప్రేమ గలవాడో దానిని మనం తెలుసుకొని ఆయన యొక్క సన్నిధిలో నిలిచి మనం ధ్యానించుచున్నప్పుడు దేవుడు మనలను సరైనటువంటి మార్గములో నడిపించేటువంటి వాడుగా ఉంటాడు. దెబ్బ కొట్టినప్పుడు నీవు సరైనటువంటి వాడు కానట్లయితే దేవుడు తదుపరి చర్యలను తీసుకున్నట్టుకు సిద్ధంగా ఉన్నాడు. నీ యొక్క పరిస్థితులలో దేవుడు ఇంకా నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడా, లేకపోతే నిన్ను మందలిస్తూ ఉన్నాడా, లేకపోతే నిన్ను దెబ్బ ఆల్రెడీ కొట్టాడా, ఇంకో దెబ్బ కూడా ఆయనకి కావలసి ఉన్నదా, నీవే నిర్ణయించుకోవలసి ఉన్నది. కాబట్టి ప్రభు యొక్క సన్నిధిలోనికి వచ్చి మన హృదయములను పరీక్షించుకుంటూ ప్రభును హృదయమంతటితో ప్రేమించేటువంటి వారంగా మనం ఉండగలుగునట్లుగా ఆయన మనలను పరిశుద్ధులుగా ఉండుటకు పిలిచినటువంటి వాడు అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. కాబట్టి ఆయన యందు విశ్వసించినటువంటి వారమై సమస్తమును ఆయన చేతులకు అప్పగించుకొని మన విశ్వాస జీవితమును కొనసాగించేందుకు ప్రభు మనకు సహాయము చేయనుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. దయమయుడమైన తండ్రి, ఈ ఉదయకాలమందు ప్రభువా మీ పరిశుద్ధమైన సన్నిధిలోనికి మేము వచ్చినాము. మాకు కావలసినటువంటి శక్తిని బలమును అనుగ్రహించండి. మీరు మమ్మలను పరిశుద్ధులుగా ఆగుటకు పిలిచి ఉన్నారు, ఆపిమ్మట అపవిత్రులుగా ఉండుటకు మమ్మలను పిలవలేదు. ఈ రెండు మాటలను మేము జ్ఞాపకం ఉంచుకొనుచు ఎల్లప్పుడూ మీ యొక్క శక్తిని బలమును మీ యొక్క సన్నిధిలోనికి వచ్చి పొందుచు ముందుకు సాగేటువంటి వారినిగా ఎల్లప్పుడూ మమ్మలను చేయండి. క్రీస్తు నామందు వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.